శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
వినాయకుని విగ్రహాలు పాలు త్రాగుతాయా? బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా పరిష్కృతం. కృతయుగమున 4, త్రేతాయుగమున 3, ద్వాపరయుగమున 2 పాదములతో నడిచిన ధర్మదేవత కలియుగ ప్రారంభానికల్లా ఒంటి కాలిపై నడక ప్రారంభించింది. ఈ కలియుగ ప్రమాణము 432 సంవత్సరములు. అందులో ఇంతవరకు గతమైనది 4992 సంవత్సరములు. ఇంతలో పాపము 3 పాళ్ళును, పుణ్యము ఆ ఉన్న 1 పాలు కూడా రోజురోజుకు పెరుగుతున్న పాపకృత్యాల వల్ల క్రమంగా నశించిపోతుండడం వల్ల ఈ పెనుభారాన్ని మోయలేక భూదేవి ఆ శ్రీమన్నారాయణుని వేడుకోగా ఆ శ్రీహరి ఆమె ఎడ ప్రసన్నుడై, అమ్మా, కల్క్యావతారమున నేను ధర్మ సంస్థాపన మొనరింపవలసిన సమయం ఇంకను ఆసన్నము కాలేదు అట్లని ఊరుకున్నచో నీ దుఃఖం నివారించుట జరుగదు. ధరిత్రి నశించకుండా చూచుట నా విధి. ఈలోపున జనులకు పాపభీతిని కలిగించి పాపములను నివారించి వారిని పుణ్యవర్తనులను చేయక తప్పదు. ఇప్పుడు ఈ పనికి అవతారము దాల్చుట కాక మానవ రూపమున జన్మించి నీ భారమును తీర్తును అని సెలవిచ్చిన ప్రకారము విశ్వకర్మ కులజుడకు పరిపూర్ణయాచార్యుడు ఆయన ధర్మపత్నికు ప్రకృతాంబ గర్భమున బ్రహ్మాండపురమున 15వ శతాబ్దంలో జన్మించి కాలక్రమాన నందికొండలో గల పాపాగ్ని మఠాధ్యక్షులైన వీరభోజయాచార్యులు వీరపాపమాంబా పుత్రునిగా పెరిగి 14 ఏండ్ల ప్రాయాన వీరభోజయాచార్య నిర్యాణానంతరము వీరపాపమాంబకు వైరాగ్య బోధ చేసి ఉత్తర దక్షిణ భారత తీర్థయాత్రలు సలిపి బనగానపల్లెలోని గరిమరెడ్డి అచ్చమ్మగారింటి గోపాలుడై ఎన్నో మహిమలను చూపి 24వ ఏటకి కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లయ్యపల్లె చేరి గోవిందాంబ అను సుగుణవతిని పెండ్లాడి రాజయోగ సాధకుడై సాక్షాత్ శ్రీమన్ నారాయణాంశ విభాసుడై సకల మానవాళినుద్ధరించు సద్గురువై ముముక్షువులకు ముక్తి మార్గాన్ని చూపే దివ్య మఠ సంస్థాపకుడై ఆనాటి నుండి ఈనాటిదాకా సకలాంధ్ర జనావళి హృదయాల్లో ఆరిపోని అఖండ ఆధ్యాత్మ జ్యోతిగా వెలుగొందుతున్న శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానము సర్వకాల సర్వావస్థలయందు పఠనీయమైన పూజనీయమైన పవిత్ర గ్రంథము భవిష్యత్ పురాణము. అందులో లేని విషయమంటూ లేదు. ఆ విషయాలు వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ జరగకపోవడం అనేది అసలే లేదు. అది సాక్షాత్తు బ్రహ్మవాక్కు. ఆ గ్రంథంలోని విషయాలన్నీ అక్షర సత్యాలు. 400 సంవత్సరాల ముందే చెప్పబడిన ఆ కాలజ్ఞాన గ్రంథము నిత్య నూతనమై విరాజిల్లుతూ నేడు సంఘంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న జరుగబోనున్న సంఘటనలకు అద్దం పడుతూ ఆ సంఘటనలు జరగడానికి తగిన కారణాల్ని చెబుతోంది. మంచి చెడు రెండూ కలిసి ఉండేదే మానవ జీవితం. మనిషి తనకు జరిగే మంచి సంఘటనలను గత పుణ్యాలకు ప్రతీకగా దేవతానుగ్రహంగా భావించి చెడు సంఘటనలను చేసే పాపాల ఫలితంగానూ దేవతలిచ్చే శాపంగానూ భావించాలి. కాలక్రమేణా జరుగుబోవు ఎన్నెన్నో మంచి చెడు సంఘటనలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పొందుపరచబడ్డాయి. ఇది తరతరాల అమూల్య నిధి, దైనందిక మానవ జీవనానుక్రమణ దిక్సూచి. ఇప్పుడు ఆ కాలజ్ఞానంలో చెప్పబడ్డ ఎన్నో సంఘటనలు ఎలా జరిగాయో, జరుగుతున్నాయో, భవిష్యత్తులో జరగబోవడానికి ఎటువంటి అవకాశాలున్నాయో అన్న విషయాన్ని పరిశీలిద్దాం.
చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుకనే చేరు. ఇప్పుడిప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పని దాటి ఏటి గుర్ర పడుగులు ఏరుపడును చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు.
ధర్మమును మీరి ప్రవర్తిస్తున్న మానవాళికి సద్గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ విధమైన హెచ్చరికతో కాలజ్ఞానాన్ని ప్రారంభించారు. ఎప్పుడో ఏర్పడే గుర్రపడుగులు కల్కివి కలిరాకని ముందుగానే సూచించారు.
జోకతోడుత తల్లి పిల్లలు తోడి బాసి అడవులందు జోకతోడుత తల్లి పిల్లలు తోడి బాసి అడవులందు తాకి శోకము చేసి ప్రజలు కాయకసరులు నమిలి చత్తురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు.
ఈ వాక్యం కరువు కాటకాలను సూచిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన రాయలసీమ కరువులు, ప్రజలు తినడానికి తిండి లేక రేగడి మన్నును తినడం ప్రత్యక్షంగా జరిగింది. దేవదారు చెట్ల ఆకులతో కాచిన అంబలి కూడా ఆనాటి కరువులు ప్రాణాలు నిలుపుకోవడానికి ఒక ఆహారమయ్యింది. ఈనాడు ఇటువంటి కరువు కాటకాల గురించి మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్లయితే చనిపోయిన సాటి మనిషి శవాలను కూడా పీక్కు తినడం గురించి వార్తలు వింటున్నాం. ఆకాశము ఎర్రనవును, ఆరుమతములొక్కటవును, లోకమందున జనులు ఎందరూ నీరు అగ్నిలో మునిగిపోదురు, భూతలంబున ఇట్టి వింతలు పుట్టి అణిగిన పిమ్మట నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిలకడమీద తెలియును. జనులు నీటిలోను అగ్నిలోనూ మునిగిపోవడం ప్రళయాన్ని సూచిస్తోంది. కలియుగాంతాన ప్రళయం రావడం, ప్రళయం తర్వాత మరల కృతయుగము మొదలై ధర్మము నాలుగు పాదాల ఉద్ధరించబడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రళయానికి ముందు భూమిలో ఇటువంటి వింతలు కొన్ని పుడతాయని బ్రహ్మంగారు చెప్తున్నారు. బ్రహ్మంగారు ఆనాడు చెప్పిన ఆ వింతల్లో చాలా వరకు ఈనాడు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆయన 12 వాసులడంగి వావులు చెడిపోతాయన్నారు, వర్ణసంకరమవుతుందన్నారు. ఇవి ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నవే. దేవాలయాలు తెరవుల పాలవుతాయన్నారు, ఇది నిజమే. ఈనాడు ఏ దేవాలయంలో సరిగ్గా పూజా పునస్కారాలు జరుగుతున్నాయి? దేవాలయ భూముల్ని ఎంతమంది ఆక్రమించుకోవడం లేదు, అమ్ముకోవడం లేదు? మర్యాదవంతులు మందుకు లేరాయే. బొంకసాగిరి జనులు జంకులేక రంకులు దురుసాయే. ఒకనాడు సంఘంలో ఎంతో ఏహ్యభావంతో చూడబడే పరుష ప్రవర్తన, అసత్యమాడడం, మద్యపానం, స్త్రీలోలత్వం ఈనాడు మహా గౌరవంతోనూ గొప్ప సాంఘిక స్థాయి చిహ్నాలుగా చూడబడుతున్నాయన్నది అనుదినం మనం గమనిస్తున్నదే. గండమాలలు, రాచపుండ్లు, బొబ్బలు, ఆసనపు పుండ్లు, నోటియందునూ ముఖమందునూ పుండు పుట్టి చత్తురు, చిత్ర విచిత్రములైన వ్యాధులు కలుగుట చేత కూర్చునియుండువారట్లే పడి మ్రగ్గుదురు అని చెప్పబడింది కాలజ్ఞానంలో. ఇది ఎంత నిజం! రోజు రోజుకి లోకంలో వ్యాధుల సంఖ్య పెరగడమే గాని తగ్గడం ఉందా? చిత్రాతి చిత్రమైన వ్యాధి అనగానే నేడు మన కళ్ళ ముందు మెదిలేది ఎయిడ్స్. ప్రపంచ జీవశాస్త్రవేత్తల మేధస్సుకే అందక కార్చిచ్చుల శీఘ్రగతిని వ్యాపిస్తూ మానవ కోటిని పీల్చి పిప్పి చేసి మృత్యుకుహరంలోకి తోసే మహమ్మారి అది. బ్రహ్మంగారి మాటకు మరో ప్రత్యక్ష తార్కాణం ఎయిడ్స్. ఇకపోతే కూర్చున్నవారు కూర్చున్నట్లే పడి మరణించడం కూడా గుండె జబ్బులు గల వ్యక్తుల్లో నిత్యం జరుగుతున్నదే. ఇటువంటి వ్యాధులు, విపరీతాలు విషాద సూచికలే, వినాశ హెచ్చరికలే. భూదేవి చటలి పెటలి శబ్దముతో నెలుగిచ్చును, అందున కొందరు జత్తురు అనేది భూకంప సూచిక. ఆ మధ్య అర్జెంటీనాలోనూ, ఇటీవల జపాన్లోనూ వచ్చిన భూకంపాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపాలు కూడా విశేష జననష్టాన్ని కలిగించే ప్రకృతి ఉపద్రవాలు. గరుడ ధ్వజములను కదిలింతురు అన్నారు బ్రహ్మంగారు. ఒక ధ్వజస్తంభమేమిటి? గుడిని, గుళ్ళో లింగాన్ని మింగేవాళ్లు పుట్టుకొస్తున్న ఈ కాలంలో ధ్వజస్తంభమే కాదు, గర్భగుడిని గుప్త నిధుల కోసం త్రవ్వి గుళ్ళోని విగ్రహాలను దొంగిలించి విదేశాలలో అమ్ముకోవడం నేటి కొందరి నీచుల నిత్యకృత్యమైంది. సూర్యమండలము నుండి నిప్పులు ధణధణమని భూమిపై పడును, అన్న కాలజ్ఞాన ఉవాచకు అర్థం. సూర్యుని నీలలోహిత కిరణాలు భూమికి నేరుగా చేరి ఉష్ణోగ్రత పెరగడం, ఆ కిరణాల ప్రభావం వల్ల మనుషులకు క్యాన్సర్ వంటి వ్యాధులు సోకడంగా చెప్పుకోవచ్చు. ఆధునిక నాగరికత పుణ్యమా అని పెరిగిన పరిశ్రమల వల్ల, ఉత్పన్నమయ్యే కొన్ని రసాయనాల వల్ల ఓజోన్ పొర దెబ్బతిని భూమికి సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాలు నేరుగా చేరి అనేక అనర్థాలు కలిగిస్తున్నాయని పర్యావరణ శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు. పట్టణములు, పల్లెలు, వనములందు నెత్తురు వానలు కురియును. ఇది అధిక పారిశ్రామికీకరణం వల్ల వచ్చే అనర్థమే. విచక్షణ లేకుండా నెలకొల్పిన పారిశ్రామిక వాడలు వెలువరించే విషవాయువులు వర్షపు నీటితో కలిసి ఆమ్లవర్షంగా వర్షించడం బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో నేడు జరుగుతున్నదే. ఆమ్లవర్షం నెత్తుటి వర్షంతో సమానమే. అది మానవాళికి తీరని ముప్పే. ఒకరి శ్రమ మరి ఒకరి పాలైపోవును, ప్రపంచమున అధిపతి న్యాయముండదు అని ఆనాడే చెప్పబడింది కాలజ్ఞానంలో. ఈ పలుకు వినగానే మనకు నిన్నటి శ్రీశ్రీగారి, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న కవిత గుర్తుకొస్తుంది. రానురాను చిన్న మనిషిని పెద్ద మనిషి, చిన్న దేశాన్ని పెద్ద దేశం దోచుకునే స్వభావం ప్రమాద సూచి దాటుతోంది. బోనులో పెట్టిన పిల్లి పులైనట్లుగా పీడితులు తాడితులు పీడించేవారిపై తిరగబడితే వచ్చేది విప్లవ ప్రళయమే. ఇందులో సందేహమే ఉంది? ఒక మనిషికైనా ఒక దేశానికైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. ప్రపంచాధిపతులు న్యాయం తప్పిన నాడు భూ ప్రపంచమే పతనమైపోతుంది. పతిభక్తి పాడైపోవును, అందరూ మోహాతిశయులగుదురు, కామక్రోధంబులు హెచ్చును, న్యాయం బడంగి అన్యాయము పొడమును, ఇదే మీ విధానము. ఇంతటనైనను నరులు గర్వంతులు కాక నా మాటలు నిస్సారంబులని త్రోయక మౌఢ్యము వదలి జ్ఞానము తెచ్చుకొను మార్గములను చూచుకొనవలయును అని హెచ్చరించారు వీరబ్రహ్మంగారు. ఏకపత్ని వ్రతులైన శ్రీరామచంద్రుల వంటి వారు ఏనాడో కరువయ్యారు, నూటికో కోటికో ఒక్కరు తప్ప. అదలా ఉండగా ఈనాడొచ్చిపడ్డ మరో అనర్థమేమిటంటే పతివ్రతలైన సీతల వంటి స్త్రీల సంఖ్య కూడా తగ్గిపోవడం. ఇది అనర్థహేతువే. భార్యాభర్తల సంబంధం అతి పవిత్రమైన ఉత్కృష్టమైన భారతీయ సాంప్రదాయం. దానికి ముప్పువాటిల్లేట్లుగా కన్ను మిన్ను కానని కామంతో, మోహంతో, తద్వారా ఉత్పన్నమయ్యే క్రోధంతో పతనావస్థకు చేరడం ఏమాత్రం హర్షణీయం కాదు. కానీ నేడు జరుగుతున్నది ఇదే. పొద్దున్న లేచి ఏ వార్తాపత్రిక చూసినా అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, హత్యల వార్తలే. పాపము శమించుగాక. వింతల్లో వింత, అద్భుతాలకు అద్భుతం ఈ కాలజ్ఞాన వాక్యం. కొన్ని సంవత్సరాల క్రితం యథార్థముగా జరిగింది. ఆనాడు ఆంధ్రదేశంలో ఎంతో సంచలనం కలిగించిన వార్త ఇది. పేపర్లో ఫోటోలు కూడా వచ్చాయి. ఈత చెట్టు పడుకోవడం, మళ్లీ లేచి నిలబడడం గురించి బ్రహ్మంగారు ఆనాడే, తరిగొండకు ఈశాన్యంబున రేపల్లె కలదు, అందుక ఈత చెట్టు పుట్టును, అది రాత్రులందు పడుకుని పగలు లేచి నిలుచుకొనియుండును, ఇట్లది ఎనిమిదేండ్లుండి తర్వాత ఆ చెట్టు పడిపోవును, అది మొదలు కరువు పుట్టును అని సెలవిచ్చారు. కరువు నానాటికి పెరుగుతోంది కదా. బ్రహ్మంగారి మాట పొల్లుపోదనడానికి ఇదో మంచి నిదర్శనం. నిత్యావసర వస్తువుల కొరత కూడా కాలజ్ఞానాన ముందే ఊహించబడిందని ఈ క్రింది విషయం తెలుపుతోంది. అది ఏమిటంటే, గోలుకొండ, కొండవీడు, వినుకొండ, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, నెల్లూరు, మునిమడుగు, ఈత మొక్కల, గుంటూరు, మంగళగిరి, బెజవాడ, కంబం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, కంచి, మైసూరు, చెన్నపట్టణం, ఈ తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. ఈ విషయం ఇప్పుడు సర్వజన విదితమే. కిలో బియ్యం సగటున 10 రూపాయలు అమ్మే ఈ రోజుల్లో రూపాయికి చిట్టెడు బియ్యం కంటే ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి? మన తాత తండ్రుల చిన్నతనంలో రూపాయికి 2 రూపాయలకి బస్తా బియ్యం అమ్మేవారని మనం పెద్దలు చెప్పగా విని ఆశ్చర్యపోవడం అప్పుడప్పుడు జరుగుతున్నదే. బ్రహ్మంగారి వాక్కు బ్రహ్మవాక్కు అనడానికి ఇది మరో ప్రబల నిదర్శనం. తోకచుక్కలు పుట్టును చతుస్సముద్రముద్రిత ధరావలయంబున నా వాక్యములను నమ్మకున్నారు. పల్లెలు పట్టణములందరి జనంబులు ధనమదాంధులై నన్ను మదింపకున్నారు. తోకచుక్కలు అరిష్ట సూచకములుగా మన పురాణేతిహాసాల్లో చెప్పబడ్డాయి. వెలుగుచుక్కలు ఆకాశాన ప్రత్యక్షమవడం, అవి భూమికి దిగిరావడం శుభసూచకములు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కన్నతల్లి ప్రకృతాంబకు ఒకనాడు పరమేశ్వరుడు కలలో కనిపించి, నీ భక్తికి మెచ్చితిని, నీ కోరిక తీర్చ, నేనే నీ గర్భమందు ఉదయించదను అని తెలిపాడు. ఒకనాటి రాత్రి ఆమె గాఢ నిద్రయందుండగా అద్భుతమైన తేజోరాశి ఆకాశము నుండి వచ్చి ఆ గది అంతటినీ పట్టపగలు చేశాను. ఆమె ఆ కాంతి పుంజమును కాంచి ఆశ్చర్యమొందుచుండగా అది క్రమముగా కుంచుకుని ఆమెలో ఐక్యమైనది. లోకోద్ధారకులైన మహాపురుషుల జననకాలమందు వెలుగుచుక్కలు భూమికి రావడం ప్రపంచమంతటా అనేక సందర్భాలలో జరిగింది. యేసుక్రీస్తు పుట్టుకకు ముందు 3 గొర్రెల కాపరులకు మార్గము చూపింది కూడా అటువంటి వెలుగుచుక్కేనని బైబిల్లో చెప్పబడింది. భగవంతుడు ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుతూ ఎన్ని దృష్టాంతాలు చూపుతున్నా రోజురోజుకి పరమయాంత్రికంగా మారుతున్న ఈ లౌకిక జనులు విషయ లాలసులై ఆ దైవాన్ని నమ్మలేకున్నారు. అందులో కొంచెం ధనం చేరగానే మరింత నాస్తికంగా మారుతున్నారు. దేవుణ్ణి తలిచేందుకు కూడా నిరాసక్తత చూపుతున్నారు. ఇది కలియుగ ధర్మమో కండకావరమో తెలియని స్థితిలో వారున్నారు. పంది కడుపున ఏనుగు పుట్టును, కోడి మనుష్యుని వంటి కూతను కూయును, 5 తలల మేకపోతు మేకకు పుట్టును, 5 కాళ్ళును 2 యోనులు గల దూడను ఆవు ఈనును, కప్ప కోడి వలె కూయును వంటి ప్రకృతి వైపరీత్యాలు తెలిపే ఈ కాలజ్ఞాన వాక్య వివరణ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లనో కృత్రిమ ఎరువుల ఉపయోగం వల్లనో ఏమో గాని పండే పంటల్లోనూ కూరగాయల్లోనూ రుచి సారం ఉండడం లేదన్నది మనమందరం అనునిత్యం అనుకుంటున్నది. అలాగే పుట్టే జంతువులు కూడా అనేకసార్లు సరైన రూపం లేకుండా మరోసారి ఒక జంతువు సంతానం మరొక జంతువు పోలికలతో కూడా పుడుతున్నట్టు మనం రోజూ పేపర్లో చదువుతూనే ఉన్నాం. అంతేకాదు అదొక రకమైన జీవశాస్త్ర పరిశోధనలలో హైబ్రిడైజేషన్, క్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతుల ద్వారా కృత్రిమ వంగడాలని వింత జంతువులని సృష్టించడం జరుగుతుంది. వృక్షాల విషయంలో ఎలా ఉన్నా జంతువుల విషయంలో ఇది కొత్త కొత్త వింత వింత జంతు సృష్టికి మూలమవుతోంది. ఉదాహరణకి గాడిదకి గుర్రానికి పుట్టిన సంతానం ఒకటి. జెనెటిక్ ఇంజనీరింగ్ అనే మరో ప్రక్రియ ద్వారా ఇదే మాదిరి నూతన సూక్ష్మజీవుల ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఏ మహమ్మారి సూక్ష్మజీవి ఈ పరిశోధనల్లో ఎక్కడ ఉత్పన్నమవుతుందోనన్న భయంతో నేడు ఈ తరహా ప్రయోగాలను నిషేధిస్తున్నారు శాస్త్రజ్ఞులు, ప్రభుత్వాలు. ఇటువంటి వింత జీవుల రాకని ముందుగానే పసిగట్టింది కాలజ్ఞానం. వేప చెట్టున అమృతంబు పుట్టును అని బ్రహ్మంగారు ఏనాడు చెప్పారో గాని అది అక్షరాలా నిజమైంది. అమృతానికి పాలు అనే అర్థం కూడా ఉంది. ఆ మధ్య అనేక చోట్ల వేప చెట్ల నుంచి పాలు కారడం గూర్చి పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తలు, ఫోటోలు వచ్చాయి. అది బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యంగా ఆస్తికులు అరిష్టదాయకంగా భావిస్తే వృక్షశాస్త్రజ్ఞులు, హేతువాదులు చెప్పిందేమిటంటే నేలలో నీటిమట్టం బాగా తగ్గిన వర్షాభావ పరిస్థితుల్లో వృక్షాల్లో ఉన్న చక్కెర పదార్థమే అలా తెల్లని ద్రవరూపాన కారుతుందని తెలిపారు. పోని అలా చూసుకున్నా తీవ్ర వర్షాభావ స్థితులు కరువు కాటకాలకు సూచికలు కదా. ఆస్తిక దృష్టితో చూసినా, శాస్త్రీయ హేతువాద దృష్టితో చూసినా అది అరిష్టమే, ముమ్మాటికి అనర్థమే. సుగుణవంతులు దొరుకుట దుర్లభంబయుండును, ఒకవేళ ఉండినను వాని గుణంబు ఆనాటికే నాశనమగును అని కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇప్పుడు సుగుణవంతులు నిజాయితీపరులు ఏరి? ఈనాడు ప్రపంచం మొత్తం తిరిగినా కోట్లు గుమ్మరించినా దొరకని వస్తువు నిజాయితీ ఒక్కటే. మనిషి ఒకవేళ స్వతహాగా మంచివాడైనా అతని చుట్టూ ఉండే వ్యక్తులు పరిస్థితులు అతన్ని నైతికంగా దిగజార్చడానికి ఉపయోగపడేవే, బలవంతం చేసి బురదలోకి లాగేవే. ఏటికి ఎవరు మాత్రం ఎంతకాలమని ఎదురీదగలరు? బ్రహ్మంగారి ఈ ప్రవచనంలో లోకం పోకడ ఎంత నిర్భయంగా, నిజాయితీగా, నిత్య జీవిత సత్యంగా ఆవిష్కరించబడిందో కదా. బొబ్బిలివారు తబ్బిబ్బులగుదురు, రాచస్త్రీలకు సంకటి కూడా కరువగును. నిన్న మొన్నటి 19వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధం గురించి 15వ శతాబ్దంలోనే చెప్పబడినందువల్లే దాన్ని కాలజ్ఞానమన్నారు. దాన్ని వ్రాసినవారు వీరబ్రహ్మేంద్రులు, త్రికాలవేదులయ్యారు. విజయనగర రాజుల కుట్రలో బొబ్బిలి వీరులు ఆంగ్లేయులతో పోరాడి ఎలా వీరమరణం పొందారో ఈనాటికి బొబ్బిలి యుద్ధం బుర్రకథ విన్నా, నాటకం చూసినా మనకు కళ్ల ముందు మెదులుతుంది. ఆ బొబ్బిలి రాచస్త్రీలు మహాపతివ్రతలు. శత్రువుల చేతుల్లో తమ శరీరాలు చిక్కి ఎక్కడ మైలపడిపోతాయో అన్న భయంతో కత్తులతో పొడుచుకొని ఆత్మహత్యలు చేసుకున్నా, పారిపోయి పలు కష్టాలను అనుభవించిన బొబ్బిలి కుల స్త్రీల అగచాట్లు స్వామివారి మనోఫలకముపై ఆనాడే మెదిలాయనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? దేవరాయులు పుట్టి దేశం బేలును, కృష్ణదేవరాయల గురించి వ్రాసినది వాక్యము. బ్రహ్మంగారు సమాధి చెందబోయే కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్ర ప్రారంభించి దేశాన శాంతి నెలకొల్పి ప్రజాభీష్టంగా సాహితీ సమరాంగణ చక్రవర్తి అయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. మరి ఒక విచిత్రము పుట్టగలదు. సీమ నుంచి లక్ష్మి వచ్చును. లక్ష్మి వచ్చిన వెనుక జనులందరూ వైభవముతో నుండగలరు. దీనికి అర్థం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆ మధ్యదాకా మన దేశం నుంచి ఉద్యోగ వ్యాపార రీత్యా అమెరికా, ఇంగ్లాండు వంటి ధనిక దేశాలకు వెళ్ళి ఈ మధ్య అదే విధంగా కువైట్, మస్కట్ వంటి అరబ్బు దేశాలకు వెళ్ళి అధికంగా ధనము సముపార్జనము చేసి స్వదేశానికి తిరిగి వచ్చి అన్ని సదుపాయములు గల గృహాలను నిర్మించుకుని ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతూ జీవితంలో అనతి కాలంలోనే స్థిరపడ్డ అనేక మందిని మనం ఊరూరా చూస్తున్నాం. వారిని గురించిన ప్రస్తావనే ఈ సీమ గురించి లక్ష్మి రావడం అన్న మాటకు అర్థం. పాడి పంటలు తరుగును, తండ్రి కొడుకులు కలహింతురు, గురుదూషణ జరుగును, దొంగల బెడద, అగ్నిభయము అధికమగును, ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు, వేశ్యల వ్యామోహముచే జనులు దరిద్రులగుదురు. ఇవన్నీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నవి. ఇవి జరగట్లేదు, జరగవు అంటే ఆశ్చర్యపడాలి, కానీ జరుగుతున్నాయి. ఇంకా వచ్చే కాలాల్లో ఇవి పెరుగుతాయి అని చెప్పడానికే ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అన్యదేశీయులు భారతదేశము యావత్తూ పాలింతురు. శ్వేతద్వీపము నుండి ఎర్రబోయలొచ్చి ఈ దేశము నేలుదురు. మహమ్మదీయులతో స్నేహమునర్చి ప్రసిద్ధులై సకల ధర్మస్థాపనము చేయుదురు. ఆ కాలమున అందరూ విద్యలు నేర్తురు. వర్ణము లేకమగును, ఎడ్లు లేకుండా బండ్లు నడుచును, మంచినీట దీపము వెలుగును. వీరబ్రహ్మదేవర దివ్యవాక్యాలు వ్యర్థమవుతాయా? అవ్వవు. ఆయన చెప్పిన అన్యదేశీయులెవరో కాదు, ఆంగ్లేయులే. ఇంతింతై వటుడింతై అన్నట్లు మొదట్లో వ్యాపారులుగా వచ్చి క్రమంగా కోటలు నిర్మించుకుని రాజ్యాలు జయించి విభజించి పాలించు అనే దుర్నీతితో దేశాన్ని మొత్తం తమ పాదాక్రాంతం చేసుకున్నారు ఆంగ్లేయులు. వారి కాలంలోన బ్రాహ్మణేతర జాతులు, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, స్త్రీలు విద్యలు నేర్చుకున్నారన్నది చరిత్ర చెప్పిన సత్యం. తద్వారా వివిధ వర్ణముల మధ్య అడ్డుగోడలు కొంతవరకు తొలగిపోయాయన్నది నిజం. ఇకపోతే ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయన్నది రైలు బళ్లకు వర్తిస్తుంది. మంచినీట దీపం వెలుగుతుందన్నది జల విద్యుత్కి సంబంధించినది. బ్రహ్మంగారు కేవలం నీరు అనకుండా మంచినీరు అనడంలో ఉద్దేశం నదులందు నీరనే. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రాలన్నీ నదిపైన నిర్మించిన డ్యాంల ఆధారంగా కట్టినవేగా. సముద్రపు ఉప్పు నీటితో జల విద్యుదుత్పాదన లేదు కదా. మాచర్ల రాజులు ఒక మదవతి వల్ల సమసిపోదురు. కారెంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. ఇది పల్నాటి యుద్ధ ప్రసక్తి. నాగమ్మ కుతంత్రం వల్ల పల్నాటి యుద్ధం జరగడం, కారెంపూడి పోరులో పల్నాటి సీమ వల్లకాడుగా మారడం మన బాలచంద్రుని చరిత్ర. ఇది తెలియని తెలుగువారెవరు? అయితే విశేషం ఏమిటంటే దేశం మొత్తంలోనూ ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో జరిగిన జరగబోయే ప్రతి ముఖ్య సంఘటనని కాలజ్ఞానం వివరించడం ఎవరికైనా ఆశ్చర్యం గొల్పక మానదు. 14,000 పదములు కలిగి అచ్చమ్మగారి స్వగ్రామమైన బనగానపల్లెలోని వారింటి పాత్రలో పొందుపరచబడిన కాలజ్ఞాన మహాత్యమింతింతని చెప్పనలవి కానిది. అది ఉంచబడిన పాత్రపై ఒక చింత చెట్టు మొలిచింది. ఆ చెట్టు 2 పంగలతో 50 మూరల ఎత్తున ఈనాటికీ ఉన్నది. మ్రాను సుమారు 1 గజముంటుంది. చిన్న పొన్న చెట్టులా కనిపించే ఆ చెట్టు వయస్సు సుమారు 700 సంవత్సరాలు. ఏవైనా ప్రమాదములు సంభవించుటకు ముందు ఆ చెట్టునకు గల పూత ఒక్క రాత్రిలో రాలిపడి సూచనగా ఉండును. కలరా మొదలైన అంటుజాడ్యములు ప్రబలుటకు ముందు ఆ చెట్టు పంగ నుండి రక్తము వంటి ద్రవము కారుతుండడం, అది గడ్డకట్టి కుంకుమలా మారడం వంటి దృష్టాంతాలు ఈనాటికీ జరుగుతూనే ఉన్నాయి. చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించుకుపోతారు, ప్రజలే రాజులవుతారు. యథా రాజా తథా ప్రజా మారుగా యథా ప్రజా తథా రాజాయై పరిణమించేను. స్త్రీలు రాజ్యమేలేరు, రాజులు రాజ్యాలు రాళ్లపాలైనట్టు ఇప్పుడు ఆనాటి రాజులూ లేరు, రాజ్యాలూ లేవు. వీరబ్రహ్మంగారానాడు నుడివినట్లు నేడు ప్రజలే రాజులు. రాజులను బట్టి ప్రజలుగాక, ప్రజలను బట్టి రాజులు నడుచుకునే ప్రజాస్వామ్యపు రోజులివి. ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకి, మార్గరెట్ థాచర్ వంటి స్త్రీలు దేశాధినేతలై పరిపాలించుట మన మెరుగుదును. ఈ కాలజ్ఞాన సూచన కూడా సత్యదూరం కాదు కదా. కలియుగమున 4,989 సంవత్సరముల గడువ ఒక మహనీయుడు పుట్టునని, అతడు జనులను తన స్వాధీనమునర్చుకొని రాజకీయ శ్రమలు పొంది మహాత్ముడనిపించుకొని కొన్ని ధర్మములు నెలకొల్పును. ఉత్తర దేశాన గంధీ అనబడే భేరీ కోమటి పుట్టి మహాత్ముడై వర్ధిల్లేను, దేశదేశాలందు పూజలందేను. మన జాతిపిత మహాత్మాగాంధీ గారి గురించి 400 సంవత్సరములకు పూర్వము రచింపబడిన కాలజ్ఞానంలో పేరుతో సహా యథాతథంగా చెప్పబడడం నిజంగా పరమాద్భుత విషయం. గాంధీగారు పుట్టింది వైశ్యకులంలో అని, కొల్లాయి గట్టితేనేమి మన గాంధీ కోమటై పుట్టితేనేమి అన్న గీతపాదం తెలుపుతుంది. ఆయన పుట్టింది గుజరాత్, ఉత్తర భారతాన ఉన్నది. బ్రిటీషు ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఆయన జైలుకు వెళ్లడం, నిరాహార దీక్షలు చేయడం, మానసిక శారీరక క్షోభకు గురై చివరకు రాజకీయ పరిస్థితుల్లోనే ప్రాణత్యాగం చెయ్యడం మనకందరికీ తెలిసిందే. గాంధీజీ అహింసాధర్మాన్ని బోధించారు. పోతే గాంధీగారిని పూజించని ప్రజాస్వామిక శాంతికాముక దేశం ప్రపంచంలో లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గాంధీ వంటి మహనీయుని పుట్టుక గూర్చి ముందుగా తెలిపిన పరబ్రహ్మ స్వరూపి అయిన వీరబ్రహ్మేంద్రయోగి వర్యుల శక్తి అనంతము కదా. జలప్రళయానికి సంబంధించిన సమాచారములెన్నయో కాలజ్ఞాన గ్రంథమున కలవు. అవి నీటగల జంతువులు చచ్చదమనుకుని ఈవలకు వచ్చును, సాగర తీరాన జీవులు నశించేను అన్న విషయం కొంచెం ఆలోచిస్తే ఈనాడు అది నీటి కాలుష్యం వల్ల జరుగుతోంది. పారిశ్రామిక విష పదార్థాలు, క్రూడ్ ఆయిల్ వంటి పదార్థాలు నీట కలవడం వల్ల నది సాగర జలాలు కలుషితమై జలజీవనాశనం జరుగుతున్నది. కావేరీ మేర తప్పును పట్టణాలు నశించేను, కావేరీ తీరాన కలహాలు చెలరేగి 7 పుట్ల గాజుపూసలు నేలరాలును. దీనికి వివరణ కన్నగి అనే మహాపతివ్రత శాపం వల్ల కావేరీ నదీ జలాలు సముద్ర జలాలు ఉప్పొంగి కావేరీ పూం పట్టణం అనే పట్టణం సముద్రపు నీటిలో కలిసినప్పుడు విశేష జననష్టం సంభవించిందని శిలప్పదికారం వంటి తమిళ గ్రంథాల్లో వ్రాయబడింది. దానికి అన్వయమే బ్రహ్మంగారి వాక్కు. వీరబ్రహ్మంగారు ఆనాటి హైదరాబాదు నవాబు ఆస్థానానికి ఆహ్వానితులై వెళ్లినప్పుడు మూసీ నది పొంగి హైదరాబాదు పట్టణము పునరుద్ధరించబడుతుంది అన్నది కూడా నిజమే. మూసీ నదికి వచ్చిన వరదల తర్వాత అభివృద్ధి చెందిందే నేటి భాగ్యనగరము. కృష్ణవేణి పొంగి కనకదుర్గ ముక్కెరంటుకొనును, నెల్లూరి రంగనాయకులు నీటమునుగును, జలప్రవాహమున 14 పట్టణములు పాడుగును. ఇవి రాబోయే జలప్రళయానికి ముందు హెచ్చరికలు. ఈనాడు అతివృష్టి వల్ల దేశంలో జరిగే అనర్థాలను తరచూ వింటూ కంటూనే ఉన్నాం కదూ. బంగాళాదేశమున జలప్రళయమున మానవులు భిన్నమైపోవుదురు. బంగాళాదేశ తీర ప్రాంతము తుఫానులకు ఆలవాలము. దాదాపు ప్రతి సంవత్సరము వేల లక్షల సంఖ్యలో అక్కడ ఈ విధంగా జననష్టం జరుగుతూనే ఉన్నది. బందరు పట్టణము కడలినీటి కెరటమగును. 1977లో ఆంధ్రదేశమున కృష్ణా జిల్లాలో గల బందరు, గుడివాడ, దివి తాలూకాల్లో తాటి ప్రమాణంలో గల కెరటాలు లేచి పెను తుఫాను తాకిడికి గురై లక్షల మంది మరణించడం మన దేశాన్నే కాదు ఆనాడు సకల ప్రపంచాన్ని కుదిపివేసింది. ఆనాడు అనేక ప్రపంచ రాజ్యాలు మనకు ఆ ఉపద్రవం నుంచి గట్టెక్కడానికి సహాయ సహకారాలు అందజేశాయి. లోక వినాశ సంఘటనలే కాక మున్ముందు జరగబో అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా కాలజ్ఞానంలో తెలుపబడ్డాయి. తిరుపతికి మార్గము కట్టబడును అన్నది కాలక్రమాన నిజమైంది. ఇప్పుడు తిరుమలకొండ ఎక్కుటకు దిగుటకు వేరువేరుగా మార్గములు వేయబడినవి. పాదచారులకు మెట్ల వరుస కలదు. ఇవి కాక 5 సంవత్సరముల కుర్రనాగన్న 5 వేదములు చదువుతాడని, కాశీ దగ్గర గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడుతాయని, ఆవు కడుపులో ఉన్న దూడ కూడా అంతర్హితముగా కనులకు కనబడునన్న వింతలు అందు చెప్పబడ్డాయి. వీటికి వివరణ: అపరిమితమైన తెలివితేటలను ప్రదర్శించే పిల్లల్ని అంటే చైల్డ్ ప్రాడ్జిగీస్ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆవు కడుపులో దూడ కంటికి కనబడడం అంటే స్కానింగ్, ఎక్స్రే వంటి ఆధునిక శాస్త్ర సాధనముల పురోభివృద్ధికి సూచకము. ఇట్లే శైవులు వైష్ణవులు కలహించుట, సరస్వతిని అంగడి అందమ్ముట, అతివృష్టి అనావృష్టి కలుగుట, అన్యాయం న్యాయంగా, అధర్మం ధర్మంగా, కళ్ళ నిజంగా చలామణియగుట, క్షణిక సుఖాల్లో తేల్చే లౌకిక విద్యలధికమగుట, భార్యాభర్తలు, సోదరులు సోదరీమణులు, బంధువులు, గురుశిష్యులు, రాజసామంతులు పరస్పరము మోసగించుకొనుట, ఋతువులు కాలముగతి తప్పుట, పంటలు తరుగుట, తెగుళ్ళు పెరుగుట, ఉత్తరాన కత్తులాడుట, దక్షిణాన తగవులు చెలరేగి చచ్చుట, చతుర్విధ వర్ణముల వారు తాగుబోతులై చెడిపోవుట, లోకమంతయు అన్ని విషయాల్లోనూ తలకిందులైనట్లు ప్రవర్తించుట వంటి అనర్థ హేతువులనేకం ఈ కాలజ్ఞానంలో చెప్పబడ్డాయి. అంతేకాదు, సాక్షాత్ భగవద్దర్శనాలై ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లోనూ, వాటి పరిసర ప్రాంతాల్లోనూ ఎన్నో జరగరాని పనులు జరిగి దేవతా విగ్రహాల వింత ప్రవర్తన కూడా సవివరంగా అనర్థహేతువుగా మన బ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథంలో తెలుపబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి: శ్రీశైల క్షేత్రము నశించుట, దేవదేవి అను శక్తి అరచుట, వివిధ దేవాలయములందరి దేవతా విగ్రహాలు నృత్యం సరుపుట, రాత్రులందు ప్రతిమలు ఉచ్చస్వరముతో రాగము తీయుట, కురుకొండ హనుమంతుడు కోపాతీతుడై 4 తాటి ప్రమాణముల పొడవగుట, తిరుపతి వెంకటేశ్వరుని గుడియందు మ్లేచ్చులు చొరబడుట, అద్దంకి నాంచారమ్మ మాట్లాడుట, కంచి కామాక్షమ్మ కళ్ళనీళ్లు జలజలా రాలుట, కుంభకోణం గుడి కూలి మూలవిరాట్టు నాశనమగుట వంటి వింతలు 60లో 30 వింతలు మాత్రం కేవలం శివుడు, అతని కుటుంబ సభ్యులు పార్వతి, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు లేదా బసవేశ్వరుడు గురించి, శివాలయాల గురించి శివపరంగా చెప్పబడినవే అంటే మనకు ఆశ్చర్యం కలుగుక మానదు. కాలజ్ఞానం ప్రకారం శివుడు, ఆయన కుటుంబ సభ్యుల విగ్రహాల వింత ప్రవర్తనలలో కొన్ని ఇక్కడ వివరిస్తాను. శ్రీశైల మల్లికార్జునుని కన్నుల నుండి నిప్పురాలుట, బసవేశ్వరుడి కన్నుల వెంట నీరు కారుట, మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడుట, బసవేశ్వరుడి నుండి శబ్దము పుట్టుట, కాశీ విశ్వనాథస్వామి అమలాపురంబున దర్శనమొసగుట, శ్రీశైల దేవాలయ విగ్రహములకు ప్రాణమొచ్చి ఊరూరా నాట్యము చేయుట, మహాదేవుని కంటియందు మిణుగురులు కురియుట, పార్వతి కంట నీరు కారుట, నందీశ్వరుడు అకటాయని రంకవేసి కాలుదువ్వుట, విషగాలి సోకి శంకరుని కంట నిప్పురాలుట, మహేశ్వరుని జటాజూటము లెగసి త్రిశూలము వలన దేవతలు కదులుట, సూర్య నంది పెరిగి ఆ రాత్రి భూమి కదులుట, కాళహస్తీశ్వరుడు కళలు తరుగుట, వినాయకుడు వేదమంత్రాలు ఊరూరా చదువుట, అందువలన ఆకాశమున ఆలు శబ్దము కలిగి కొంతమంది నశించుట, వినాయకుడు వలవలా ఏడ్చుటా వంటివి. దేవతా విగ్రహాలిలా వింతగా ప్రవర్తించడం లోక వినాశహేతువు. పాపభారం పెచ్చుమీరినప్పుడు ఇటువంటి దుశ్శకునాలు కలుగుతాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన వివరించిన దేవతా విగ్రహాల వింత ప్రవర్తన కోవకు చెందిందే ఇటీవల, అంటే సెప్టెంబర్ 21వ తేదీ గురువారం క్రీస్తు శకం 1995వ సంవత్సరం. ఒక్క భారతదేశాన్నే కాకుండా ప్రపంచం యావత్తుని సంభ్రమాశ్చర్యాలతో ముంచివేసిన వినాయక విగ్రహాల క్షీరసేవనోదంతం. ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు, ఇండియా, అరబ్ దేశాలు, అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ మొదలైన అనేక ప్రపంచ దేశాలలో హిందూ దేవతా విగ్రహాలు అందున శివకుటుంబానికి చెందినవి, అందులోనూ ముఖ్యంగా గణపతి విగ్రహాలు పోసిన పాలను పోసినట్టు తొండంతో పీల్చుకున్నాయని మనమంతా వార్తాపత్రికల్లో చదివిన వార్త అభూత కల్పనగా హేతువాదులు కొట్టివేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన ప్రవచనములను చదివిన వారికి, విన్నవారికి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. సరికదా, పైపెచ్చు విగ్రహాల క్షీరసేవనోదంతంలోని అంతరార్థాన్నెరిగి మరింత దైవభక్తి, పాపభీతి అలవరుచుకొని సచ్చింతనాపరులై మసలడానికి ఒక హెచ్చరికగా అది ఉపయోగపడుతుంది. హిందూ ధర్మశాస్త్ర వైభవాన్ని ఉద్దీపనం చేయడానికి తరచూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కేతు ప్రభావం వల్ల విఘ్నేశ్వరుడి విగ్రహాలు క్షీరపానం చేస్తాయి. గతంలో ఎవరో కొందరికి ఎక్కడో ఒకచోట ఇలా జరిగేది, ఈసారి దేశవ్యాప్తంగా జరగడం విశేషం. శివ, వినాయక, పార్వతి, నందీశ్వర విగ్రహాలు పాలు తాగడం అనేక నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అనేక మంది కళ్ళారా చూశారు. ఇందులో పిన్న, పెద్ద, వృద్ధ, స్త్రీలతో పాటు అధిక విద్యావంతులు, ఉన్నతోద్యోగులు, దేశనాయకులు ఉన్నారు. ఇంతమంది కళ్ళారా చూసింది కళ్ళవుతుందా? అంతేకాదు, క్రీస్తు శకం 1995 సెప్టెంబర్ 26న ఫిలిప్పైన్స్ రాజధాని కౌలాలంపూర్లో మేరీమాత, బాలయేసు విగ్రహాలు పాలు తాగాయని పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఈ అరిష్ట సూచన కేవలం హిందూ మతానికే పరిమితమైందనుకోవడానికి లేదు. అదే కాక ప్రస్తుత విజ్ఞానానికి అందని ఏ పని జరిగే అవకాశం లేదని అనుకోవడానికి వీల్లేదు. మానవాతీత అద్భుత శక్తులెన్నో ఈ ప్రపంచంలో ఏనాటి నుంచో జరుగుతున్నట్టు మనకు వివిధ మత గ్రంథాల వల్ల తెలుస్తోంది. ఇలా జరిగే ప్రతి పనికి ఇది ఎందుకిలా జరుగుతోంది అన్నది ఎవరికి తోచినట్టు వారు చెప్పుకోవడంలో తప్పులేదు. హేతువాది కేవలం కళ్లకు కనిపించింది మాత్రమే నమ్ముతాడు. ఆస్తికుడు ఇటువంటి దాన్ని దైవచర్యగా భావిస్తాడు. ఎవరి నమ్మకం వారిది. ఒకరి నమ్మకాన్ని కాదనడానికి మరొకరికి హక్కు లేదు కదా. అయితే ఒకటి మాత్రం నిజం, మనకు కళ్లకు కనిపించినంత మాత్రాన అద్భుత శక్తులు ఈ సృష్టిలో లేవనడం మాత్రం భావ్యం కాదు. అసలందుకనే వాటిని మానవాతీత శక్తులన్నారు. అవి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి, మానవుని పంచేంద్రియాలకు అందని అఖండ, అద్వైత, అతీంద్రియ శక్తులనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాక్షాత్ భగవత్స్వరూపులైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు, శ్రీ సిరిడి సాయిబాబా వారు వారివారి కాలాల్లో అనేక అద్భుతాలు చేసి మహిమలు, మానవాతీత శక్తులు చూపారు. వాటన్నిటినీ గారడీ విద్యలని కొట్టిపారేయడం సబబా. తమ కరస్పర్శతోనూ, ఊదీతోనూ శ్రీ సిరిడి సాయిబాబా అనేకానేక రోగార్తులకు వెంటనే ఉపశమనం కలిగించారు, మరెన్నో మహిమలు చూపారు. వీటిని కళ్ళారా కాంచినవారు నేటికీ ఉన్నారు. మరి అటువంటి వాటికి మానవ మాత్రులం మనం వివరణ ఏమిచ్చుకోగలం? అతీంద్రియ శక్తి అని సరిపెట్టుకోవడం తప్ప. మానవాతీత శక్తి ఒకటి ఉన్నదని, అది ఈ అనంత విశ్వాన్ని క్రమబద్ధంగా నడుపుతూ ఉండి ఉండవచ్చని ఐన్స్టీన్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తే వాగ్గృచ్చారు. ఇక ఈ వినాయక విగ్రహాల పాలసేవనానికి వస్తే, దేవతా విగ్రహాలు అరిష్ట సూచకాలుగా వింతగా ప్రవర్తించడం గురించి మన పురాణాల్లోనూ ఇతర ప్రాచీన గ్రంథాలలోనూ ప్రస్తావన ఉన్నదా అంటే ఉన్నదనే సమాధానం వస్తుంది. తారకాసుర జనన కాలాన, ఆ తర్వాత కాలాన ఇటువంటి దుశ్శకునాలు గోచరించాయని శివపురాణంలో చెప్పబడింది. బ్రహ్మ కొడుకు మరీచి, అతని కొడుకు కశ్యపుడు, కశ్యపుడు 13 మంది దక్ష ప్రజాపతి కూతుళ్లను పెళ్లాడాడు. వారిలో పెద్దది దితి. కశ్యప దితుల మొదటి సంతానం హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులు. వారిని శ్రీమన్నారాయణుడు వధించిన తరువాత దితి మరలా గర్భవతవుతుంది. ఆమె కడుపున మళ్ళా ఏ రాక్షసుడు పుట్టి తనను 30 తిప్పలు పెడతాడోనని భయముందిన ఇంద్రుడు దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో పిండాన్ని 7 ముక్కలు చేస్తాడు. ఆ 7 ముక్కల నుండి 7 గురు అంటే సప్తమరుత్తులు ఉద్భవిస్తారు. వారందరినీ ఇంద్రుడు స్వర్గానికి తన వెంట తీసుకువెడతాడు. దితి కశ్యపులకు 3వ మారు వజ్రాంగుడు పుట్టి దేవకంటకుడుగా మారుతాడు. బ్రహ్మ దేవతల్ని వజ్రాంగుని చెర నుండి విడిపించి వరాంగి అనే అందాల రాశిని సృష్టించి వజ్రాంగునికిస్తాడు. వరాంగి దేవతా ప్రతికూలుడైన మహాబలశాలి అయిన కొడుకునిమ్మని భర్తని వేడుకుంటుంది. అతడే తారకాసురుడు. ఆ తారకాసురుడే ఆ తరువాత దేవతలప్పాలి సింహస్వప్నమవుతాడు. ఆ ప్రబల రాక్షసుడైన తారకాసురుని జనన కాలమందు నేడు జరిగినట్టు దేవతా విగ్రహాలు వింతగా ప్రవర్తించాయి. శివపురాణం పర్వతకాండంలోని రుద్ర సంహితలో తారక జనన కాలాన కన్పట్టిన అశుభములు, అపశకునములు ఈనాటి విగ్రహాల క్షీరసేవనానికి చేరువలో ఉండడం గమనార్హం. వాటిలో కొన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. దేవాలయాల్లో విగ్రహాలు కన్నీరు కార్చాయి. పెనుగాలి లేకయే కొన్ని విగ్రహాలు ఆకాశానికి ఎగిరాయి. నవగ్రహాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. స్వర్గంలోనూ ఆకాశంలోనూ భూమిపైన అనేకానేక అశుభాలు గోచరించాయి. ప్రకృతిలో పశుపక్ష్యాదులు వింతగా ప్రవర్తించాయి. పిడుగులు పడ్డాయి, భూకంపాలొచ్చాయి, కుక్కలు ముట్టెలెత్తి పెద్ద పెట్టున అరిచాయి, ఏడ్చాయి, గాడిదలు పిచ్చెక్కినట్టు ప్రవర్తించాయి, ఆవులు వాటి పొదుగుల నుండి రక్తధారలను వర్షించాయి. తారకాసురుని తపఃకాలాన కూడా ఇటువంటివి మరికొన్ని పొడకట్టాయి. చివరికి ముల్లోక కంటకుడైన తారకుని శివపార్వతీ సంగమోద్భూతుడైన కుమారస్వామి హతమార్చడంతో సకల లోకాలు సంతసిస్తాయి. ఇది శివపురాణాంతర్గత ఐతిహ్యం. దేవతా విగ్రహాల క్షీరపానం వంటి విచిత్ర సంఘటనలకు కారణమేమిటో, అలా జరిగినప్పుడు భక్త చింతనులు, ధార్మిక ప్రజలు ఏమి చేయాలో నన్న ప్రశ్నకి 1490 సంవత్సరాల క్రితం వరహమిహురుని చేత వ్రాయబడిన బృహత్ సంహిత అనే గ్రంథం సమూలంగా వివరణ ఇస్తోంది. ఈ బృహత్ సంహితలో ప్రకృతికి వ్యతిరేకంగా సంభవించే ఇటువంటి ఉత్పాతముల గురించి ఇలా చెప్పబడింది. ఈ ఉత్పాతములను మొదట అత్రి మహాముని ప్రతిపాదించగా, గార్గ్య మహాముని వాటిని తన శిష్యులకు బోధించాడు. వాటిని వరహమిహురుడు తన బృహత్ సంహితలో పొందుపరిచాడు. బృహత్ సంహిత ప్రకారం 3 రకాలైన ఉత్పాతములున్నాయి. మొదటిది భూమి మీద జరిగేవి. పూజా పునస్కారాల వల్ల వీటి ప్రభావాన్ని నిలుపజేయవచ్చు. 2వది ఆకాశంలో జరిగేవి. కొన్ని క్రతువులు బలుల ద్వారా వీటిని తగ్గించవచ్చు. 3వది స్వర్గంలో జరిగేవి. వీటి నుండి తప్పించుకునుట కష్టసాధ్యం. మానవుడు చేసే దుష్కార్యాల వల్ల పాపం పెరిగి ఫలితంగా అవి అతనికే చేటు తెస్తాయి. ఈ 3 రకాలైన ఉత్పాతాలు ఆ చెడును సూచిస్తాయి. పాపపంకిలుడైన మానవుని ఎడ దేవతలు కినుక వహించి అతనికి అరిష్ట సూచకముగా ఉత్పాతములను కలిగిస్తారు. వీటి వల్ల సాధారణ జనుల కన్నా రాజ్యాన్నేలే రాజుకి మరింత కీడు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో రాజులు అంటే దేశపాలకులు ముందుగానే తగు జాగ్రత్త వహించి తగిన ప్రతిక్రియలు, శాంతులు చేయాలి. లేకపోతే అది వారికి, వారు పాలించే దేశానికి అనర్థం. అలాగని ఈ విషయంలో సామాన్య ప్రజల విధి ఏమీ లేదని కాదు. వారు వారి శక్తికి తగ్గట్టు పూజలు సలపాలి. ఈ ఉత్పాతాలు మరో కోణంలో చూస్తే అవి 2 రకాలు, మంచివి, చెడ్డవి. వరుసగా మానవులు చేసే మంచి, చెడు పనులకు ప్రతీకలవి. ఇటువంటి ఉత్పాతాలు సరైన ప్రతిక్రియ జరుపని పక్షంలో లోక వినాశ హేతువులు కూడా అవుతాయి. బృహత్ సంహితలోని 46వ అధ్యాయం 8వ శ్లోకంలో దేవతా విగ్రహాల ద్వారా సూచింపబడే ఉత్పాతాల గురించి ఈ విధంగా ఉంది.
అనిమిత్త భగ్న చలన స్వేదాశ్రునిపాత జల్పనాజ్యాని లింగార్చాయత నానాం నాశాయ నరేశ దేశానాం నాశాయ నరేశ దేశానాం.
అంటే అకారణంగా దేవతా విగ్రహాలు పగిలిన, కదిలిన, చెమటలు కమ్మిన, ఏడ్చిన, కింద పడిన, మాటలాడిన ఆ దేశానికి, ఆ దేశ పాలకులకు, ఆ దేశ ప్రజలకు అరిష్టం. అదే బృహత్ సంహితలో దీని వెనువెంట వచ్చే మరో శ్లోకంలో ఇటువంటి అరిష్టాల్ని ఎలా నివారించాలోనన్న వివరణ కూడా ఇచ్చాడు వరహమిహురుడు. ఆ శ్లోకం ప్రకారం దేవతా విగ్రహాల్లో క్షీరసేవనం వంటి ఉత్పాతాలను చూచినప్పుడు ఆ దేవతా విగ్రహాలకి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి పుష్పాలతోనూ గంధముతోనూ 3 రోజుల పాటు పూర్తి భక్తి ప్రపత్తులతో శుచిగా పూజాదికాలు నిర్వహించి నూతన వస్త్రములు కట్టబెట్టాలి. అంతేగాక పెరుగు, నెయ్యి, నీరు, తేనె, చక్కెర కలిపి తయారు చేసిన మధుపర్కాన్ని దేవునికి సమర్పించి ఇతర తినుబండారాలని నైవేద్యమిచ్చి తగిన కానుకలివ్వాలి. ఇంతియే కాక ఆయా దేవతలకు చెందిన శ్లోకాలను పఠించి హోమంలో హవిస్సును వేల్చి తగిన శాంతి చేయాలి. అప్పుడు వినాయక విగ్రహాల క్షీరసేవనం లాంటి ఉత్పాతాల ప్రభావం తగ్గుతుంది లేదా నశిస్తుంది. నిత్యము ధర్మచింతనులై జనులు ప్రవర్తించిన ఎడల ఇట్టి ఉత్పాతములు వచ్చుటకు అవకాశమే లేదు. కాని కలిమాయలో పడి పలు పాపకృత్యములు నడుచుచున్న మానవాళిని జాగరూకుల చేయుటకై
చెప్పలేదంటనకపోయేరు
అంటూ ప్రారంభించి మున్ముందుగానే భవిష్యత్ పురాణ రూపంలో వ్రాయబడిన పవిత్ర కాలజ్ఞాన గ్రంథం సాక్షిగా శ్రీమద్ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులుగా పుణ్యపథమున నడుచువారిని ఇటువంటి ఉత్పాతములు ఏమీ చేయలేవు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా నిగ్రహించుకోగల ధైర్య స్థైర్యాలు వారికే ఉంటాయి. కాబట్టి భక్తజనులారా, భగవచ్చింతనా పరులారా, దైవభక్తి, పాపభీతి అను ఈ 2 సద్గుణములను ఏనాడు విడువక, ఏ మరక సదా సదాశివునిపైనే చిత్తము నిలిపి ముముక్షువులై ముక్తి పథకామకులై మీరు వర్ధిల్లగా ఆ పరమేశ్వరానుగ్రహము మీకెల్లరకు లభించుగాక.
ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.